సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఒక పరమాత్మని మానవ దేహంలో మానుష రూపంలో మనం చూశాం, మనం మాట్లాడాం, మనం తాకాం, మనం సంభాషించాం, మనం అనుభవించాం, ఒక అనుభూతిని చెందాం. విభూతి స్థాయికి వెళ్ళటమే మిగిలి ఉన్నది గనక పరమాత్మ విభూతి స్థాయికి ఒక సాధనాక్షేత్రాన్ని, ఒక ధర్మక్షేత్రాన్ని, ఒక కురుక్షేత్రాన్ని మానవుడి మనస్సు యందు ప్రవేశపెట్టి స్వామి ఒకటే చెప్పారు, కురుక్షేత్రం అంటే హర్యానాలో ఉన్నటువంటి యుద్ధము సాగిన ప్రదేశం కాదు బంగారు, నీ హృదయమే కురుక్షేత్రము. కురుక్షేత్రము అంటే చేయవలసిన ఏ పని చేయవలసి ఉన్నదో ఆ ప్రదేశము, నిర్ణయించబడినటువంటి ప్రదేశము. ఒకవైపు 100 కౌరవులు, 100 దుర్గుణాలుంటాయి, అట్లాగే పంచ పాండవులు అనబడేటువంటి 5 సద్గుణాలుంటాయి, మధ్యలో యోగేశ్వర కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు పని అంతరంగంలో ఏమిటంటే 100 కౌరవుల్ని సంహారం చేయాలి, ఈ 5 మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరమాత్మ రక్షిస్తాడు, ఈ 5 ఆ 1తో కూడితే జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ కలుస్తుంది. మీరందరూ గురుతత్వంలో ఒక్కొక్క గురువు చిన్ముద్ర వేస్తాడని అంటారే, ఏమిటి ఆ చిన్ముద్ర? ఈ 4 వేళ్ళు ఒకే ప్లేన్లో ఉన్నాయి, ఈ చూపుడు వేలు గనక బొటన వేలుతో కలిస్తే ఈ బొటన వేలు ఒక్కటి ఎడంగా ఉంది, పెడగా ఉంది, పరంగా ఉంది, దూరంగా ఉంది, ఇది పరమాత్మ. ఈ పరమాత్మకి జీవాత్మ కూడి ఉన్నట్లయితే సత్వరజస్తమో గుణాలు 3 ఒక ట్యాపర్ అయినట్లుగా ఉంటాయి, అవి ఒక ప్లేన్లోకి వస్తాయి. ఆ 3 ఒకటి అయినటువంటి వేళ ఈ జీవప్రజ్ఞ దైవప్రజ్ఞతో గనక కూడి ఉంటే దాని పేరు చిన్ముద్ర తప్ప, చిన్ముద్ర అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళిది కాదనుకోవటం కాదు, ఉన్నదంతా నేనే, నేనే అంతటా ఉన్నానన్నటువంటి ఒక అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ భూమికలోకి మానవుడు సంచారం చేయవలసి ఉన్నది అని మామూలుగా చక్కగా హాయిగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఒక శుభగశయ్యతో బోధాకృతిగా సత్యసాయి భగవానుడు తమ ఉపన్యాస పరంపర కొనసాగించారు. ఆ ఉపన్యాసాలు కాలక్షేపానికి చేసినవి కాదు, దే ఆర్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, దే ఆర్ ఫర్ ఎన్లైటన్మెంట్. మానవుడిలో దాగి ఉన్నటువంటి ఆ దివ్యాత్మ బయటకు రావాలి కనుకనే స్వామి అనేకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి జాతి కుల మత వర్గ వర్ణ ప్రదేశ దేశములు దాటి అన్ని దేశాల వాళ్ళని తన దగ్గరకు తీసుకోగలిగారు. పంచమ పురుషార్థమైనటువంటి ప్రేమ, ఏ వేదం దేని గురించి చెప్పిందో, ఆ మామూలుగా చతుర్విధ పురుషార్థాలు చెప్తాం, ధర్మం అర్థం కామం మోక్షం, సత్యసాయి భగవానుడు అన్నారు 5 పురుషార్థాలున్నాయి, ఆ 5వ పురుషార్థమే ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటుందో ధర్మం అక్కడుంటుంది, ధర్మం ఎక్కడుంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది. ప్రేమతో కూడిన సంపద ఎక్కడ ఉన్నదో ఆ సంపద నిలబడుతుంది, సంపదతో కూడిన ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ చారిటీ ఉంటుంది, వ్యానిటీ ఉండదు. అలాగే ప్రాపంచికమైన కామనలు ఈ ప్రేమ రెండు ఉన్నట్లయితే అది కర్మయోగంగా సాగుతాయి. ఇక చివరగా మోక్షము అంటే ఏం లేదు, అది మరణానంతర సుఖం కాదు, మోక్షము అంటే మోహక్షయమే మోక్షం. ఇది నాకు అక్కరలేదు ఇక చాలు అన్నటువంటి స్థితే మోక్షస్థితి తప్ప, మరణానంతరం ఈ జీవుడు ఎక్కడికి పోతున్నాడు, ఇంకెక్కడ ఇంకో లోకంలోకి వెళ్తున్నాడు అంటే దేహమా ఇక్కడే వదిలిపెడుతున్నాడు, తాను సంపాదించిన సంపాదన ఇక్కడ వదిలిపెడుతున్నాడు, మరి ఏమి తీసుకొని వెళుతున్నాడు, అసలు వెళ్ళటం లేదు, వాడు ఇక్కడే ఉన్నాడు, పరమాత్మ కూడా ఈ దేహంలో తీసుకొనిస్తే ఆయన ఇక్కడే ఉన్నాడు, అందరూ ఇహమేవా ఇక్కడే ఇప్పుడే అంతటా అన్నిటా ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితి జీవుడికి కూడా ఏర్పడుతుందన్నటువంటి ఒక ప్రబోధాన్ని పరిపూర్ణమైనటువంటి బోధగా చేసినటువంటి బోధాకృతి సత్యసాయి భగవానుడు. అంతేకాదు రామావతారంలో త్రేతాయుగంలో రాముడికి దేవాలయాలు లేవు, ద్వాపరయుగంలో కృష్ణుడికి దేవాలయాలు లేవు, ఇందాక అనుకున్నట్లుగా సాక్షాత్ ప్రప్రథమ పూర్ణ దత్తావతారమైనటువంటి శిరిడీ బాబాకు కూడా స్వామివారు చెప్పేదాకా మందిరాలు లేవు. కానీ సత్యసాయి భగవానుడు దేహంలో ఉండగానే, తాము ఇక్కడ సంచారం చేస్తుండగానే, భాషాతీతమైనటువంటి భావనా స్థితిలో సంస్థితమైనటువంటి ఒక సమయంలోనే ఒక ఊరికి సుమారు 5-6 మందిరాలు, సత్యసాయి భజన మందిరాలు, సత్యసాయి సేవా మందిరాలు, సత్యసాయి ధర్మ మందిరాలు, సత్యసాయి ఆధ్యాత్మిక మందిరాలు, ఎన్ని లెక్కకు మిక్కిలిగా వేలకు వేలుగా సర్వ ప్రపంచం కేవలం ప్రాదేశికంగా హిమాలయం నుంచి కన్యాకుమారి వరకు ఆగినవి కావు, అన్నీ దాటి దాటి అనేక ద్వీపాలలో, చిన్న చిన్న ద్వీపాలలో కూడా ఈనాడు మానస సరోవర యాత్రకు వెళితే అక్కడ స్వామి ఫోటోలు కొన్ని 100 మనకు అక్కడ కనిపిస్తాయి. చైనా బోర్డర్లో స్వామి యొక్క ఫోటోలకి మాల వేసి నమస్కారం చేస్తున్నారు. కారణమేమిటి? దేవుడన పరిపూర్ణ మానవుడనే, పూర్ణ అవతారమనే తాము చూశామనే, తాము అనుభవించామనే ఎక్కడైనా ఉన్నదా అంటే అనుభవించటానికి దగ్గరకు రానక్కరలేదు. దూరాత్ దూరాత్ అంతికేచ అని కదా పరమేశ్వరుడు దూరం అనుకుంటే దగ్గరగా ఉంటాడు, దగ్గర ఉన్నాడంటే దూరంగా ఉంటాడు. ఆ భావంలోనే సర్వాంతరాత్మ అయినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి సందేశము, దివ్యమైనటువంటి ప్రేమ, ఆ అవతారంలో ఉన్నటువంటి గాఢత, ఆ స్వచ్ఛత, ఆ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉన్నదో, ఆ పవిత్రత, శీలము, ఇవన్నీ కూడా ఒక సమైక్య ధారగా సర్వ ప్రపంచాన్ని మనల్ని కలిపి ఉంచే స్థాయికి వెళ్ళింది. ఈవేళ మనబోటివాడు ఈ దేశం దాటి ఇంకో దేశంలోకి వెళితే మనకు కావలసిన ఒక కార్డు, ఒక్క విజిటింగ్ కార్డు ఉంటే చాలు. ఆ విజిటింగ్ కార్డు మీద ఏమీ అక్కరలేదు, సాయిరామ్ అనే మూడు అక్షరాలు గనక ఉంటే మనం ఒక సెకండ్లో వాళ్ళకి బంధువులం అయిపోతాం. మన అసలు బంధువుల కంటే పూర్ణంగా ఆదరిస్తారు వాళ్ళు, మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు, మన కష్టాన్ని తీరుస్తారు, మనకేం కావాలో చేస్తారు, అన్నీ చేస్తారు. మూడు అక్షరాల మహిమ అది. ఇది ఒక స్థాయి అయితే రామావతార కృష్ణావతారాల తర్వాత ఏర్పడినటువంటి వాటికి దేనికి కూడా నిజానికి చందోగాయత్రి లేదు, ఒక్క సత్యసాయి భగవానుడికి తప్ప. సత్యసాయి భగవానుడు 1977 డిసెంబర్ 24వ తారీఖున వైట్ ఫీల్డ్లో ఒక సాయం సంధ్యలో గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కాసేపు ఉపన్యాసం చెప్పు అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలని అక్కడిదాకా వెళ్ళారో కానీ ఆయన నోటి నుంచి వెలువడినటువంటిదే సత్యసాయి గాయత్రి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అనగానే ఒక్కసారి ఆయన ఉలిక్కిపడి స్వామి దగ్గరకు వెళ్ళి, స్వామి పొరపాటైంది, నన్ను క్షమించాలి అన్నారు. ఏమైంది, అంతా బాగానే చెప్పావు కదా అంటే, ఏదో చెప్పాలని వెళ్ళిన నా చేత మీరు ఈ గాయత్రి చాలా ఇనార్డెంటెంట్గా అంటే ఒక అసంకల్పితంగా చెప్పించారు, కానీ ప్రతి చందో గాయత్రికి కూడా చేసినవాడు ఋషిని నన్ను చేసేసారు ఒక్క గాయత్రితో. అధిష్టాన పరదైవతమైన మీరు నా పక్కనే కూర్చొనే ఉన్నారే, కానీ గాయత్రిలో సత్యశబ్దం లేకుండా తన్న సత్య ప్రచోదయాత్ అనవలసింది స్వామి, ఎందుకో తన్న సర్వ అన్నాను, కాస్త మారుస్తాను అంటే, లేదు లేదు నీవన్నదే సత్యం, ఎందుకంటే పరమేశ్వరుడు సర్వుడు, పరమేశ్వరుడు శర్వుడు, సర్వసర్వభ్య సర్వశర్వభ్య, సర్వము ఎరిగినవాడు, సదయుడైనవాడు, పూర్ణుడైనవాడు, నిత్యుడైనవాడు, నాశమెరుగనివాడు, వినాశము కోరనివాడు, సమృద్ధికి మూలమైనవాడు, తాను సాక్షాత్తు అనిత్యుడు, అశాశ్వతుడు అయ్యుండి కూడా నిత్య సత్య శాశ్వత పరబ్రహ్మంగా ఈ ప్రపంచానికి వెలుగొందుతూ ఉంటాడు గనక నీవన్న సర్వశబ్దమే దీనికి ప్రామాణికము. బాబా, చదువుతూ ఉండగా బీజాక్షరాలు లెక్క పెడితే చందో గాయత్రిలో మామూలుగా 188 బీజాక్షరాలు ఉంటాయి, ఈ సత్యసాయి గాయత్రిలో 109 బీజాక్షరాలు ఉన్నాయి స్వామి, ఇది చిన్న పొరపాటు అంటే స్వామి కరుణాపూర్ణ సుధాబ్ది గనక ఒక మాట అన్నారు, మిగతా గాయత్రులన్నీ ఒక కామ్యాన్ని, ఒక ఆలోచనని, ఒక సంకల్పాన్ని, ఒక అవసరాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని గనక చేస్తే అనతి కాలంలో, అతి తక్కువ కాలంలో ఒక ఫలితం కలుగుతుంది. కానీ సత్యసాయి గాయత్రిలో ఉన్న 109వ బీజాక్షరము నేను ఇప్పుడే అనుగ్రహించాను కనుక మీ ఇవన్నీ కూడా గాయత్రి, సత్యసాయి గాయత్రి చదువుతూ ఉండగానే మీకు అవి సిద్ధించేటువంటి సత్యసాయి అనుగ్రహము దానిలో ఉన్నది అని పరమాద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. అంటే ఒక పరమాత్మ దేహిగా, దేహంగా ఉండగానే వారి పట్ల ఒక గాయత్రి ఏర్పడటం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక అనుపమానమైన, అపూర్వమైనటువంటి మహత్తర సన్నివేశం ఇది. అంతేకాదు, మానవుడు మానవుడుగా జీవించటం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజ్ఞ ఉన్నది. ఆ ప్రజ్ఞని ఏం చేయాలి? కమర్షియలైజ్ చేద్దామా? కీర్తి కోసం చేద్దామా? కేవలం మన కుటుంబ సభ్యుల ఆనందం కోసమే దాన్ని వాడుకుందామా అంటే స్వామి, అటువంటి వారికి స్వామి దానిలో స్కీమ్లో లేరు. నీకున్నటువంటి ప్రజ్ఞ సర్వ ప్రపంచానికి ఉపయోగపడాలి. ఏనకేనా కృపాయేన యశ కశ్యాపి దేహిన సంతోషం జనయేత్ ప్రజ్ఞ తదేవ ఈశ్వర పూజనం అన్నటువంటి ఒక వేద ప్రామాణికమైన మాట. నేను ఎందుకు వచ్చాను? నేను వచ్చి ఏం చేయాలి? నేను చేస్తున్నది నా చుట్టూ ఉన్న వారికి ఆనందం కలుగుతున్నదా లేదా అని ఒక ప్రశ్న వేసుకొని తన ప్రజ్ఞాభూమికలో నుంచి తన చుట్టూ ఉన్న వారందరికీ గనక ఆనందం కలిగించగలిగినట్లయితే తదేవ తత్ ఏవ అది మాత్రమే ఈశ్వర పూజ, అదే శివ పూజ. అంతేగాని ఒక విగ్రహం మరొక విగ్రహాన్ని లక్ష్యం కోసం, కాన్సన్ట్రేషన్ కోసం, కాంటెంప్లేషన్ కోసం, ప్రాక్టీస్ కోసం, కన్విక్షన్ కోసం, బిలీఫ్ కోసం, వాటి కోసం వాడుకునేటువంటి ఒక స్థాయే తప్ప పరమ చరమ స్థాయి అంటే మన ఉనికి చేత, మన వ్యక్తిత్వం చేత, మన తలపు చేత, మన స్మృతి చేత, మన స్పర్శ చేత మరొక వ్యక్తికి గనక ఆనందం కలిగించగలిగినట్లయితే అది సంపూర్ణమైనటువంటి పారమార్థికమైనటువంటి సమర్థవంతమైనటువంటి జీవితంగా అది మాత్రమే ఈశ్వర పూజగా భావన చేయాలి. అంతేకాదు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైనటువంటి స్వామి దగ్గరకు దర్శనం కోసమై తహతహలాడిన వారందరికీ స్వామి దర్శనాన్నిచ్చారు. అటు ఇటు అయిన వాళ్ళకి ఆయన దర్శనము దొరకలేదు, ఆయన పేరు మీద సేవలోనూ యోగం దొరకలేదు. కానీ దొరకని వారి గురించి చింత లేదు, అది మన పని కాదు. ఈ అనంత మహాకాల ప్రవాహంలో ఏ జీవుడు ఎక్కడో, ఎవరు ఎప్పుడో, ఎవరికి ఎవరెవరో అన్నటువంటి ఒక పూర్ణ వైరాగ్య భావనలో నిలకడ చెందినట్లయితే ఈ వైరాగ్యానికి ఒక్కటే సమాధానం, మనకి పరమాత్మ, పరమాత్మకి మనం. అందుకనే స్వామి ఒకనొక దివ్యోపన్యాసంలో ఒక మాట అన్నారు, భక్తులు లేక భగవంతుడు లేడు. అట్లే భగవంతుడు లేక భక్తుడు కూడా లేడు. మన ఇద్దరిది అన్యోన్యమైనటువంటి ఒక బాంధవ్యం. ఇది తరతరాలది, ఇది యుగ యుగాలది. ఎప్పుడు ప్రారంభమైందో నాకు ఎరుక, మీకు ఎరుక లేదు. మీరు తెలుసుకోవలసిన పని లేదు, చేయవలసినదల్లా నాతో ఉండటమే, నా గురించి ఆలోచించటమే. అంటే ఆ నా కేవలం సత్యసాయి అన్న భావనలో స్వామి చెప్పలేదు. ఆ నా, నేను అన్నటువంటి ఆ పదాలు ఆత్మకి సంకేతంగా స్వామి ఒక దివ్య బోధాకృతిగా సాగించారు, మహిమ చేశారు, ఆనందమిచ్చారు, దగ్గరకు తీశారు, కాసేపు దూరం పెట్టారు, కాసేపు శిక్షించారు, అనేకసార్లు రక్షించారు. కానీ ఆయన మనను వదలలేదు, అట్లే మనము ఆయనను వదలలేదు. ఇది పరిపూర్ణమైనటువంటి అద్వైత స్థితి. ఈ స్థితిలో సత్యసాయి భగవానుడు చూడండి, కాశీ అనగానే విశ్వనాథుడు అనగానే ఆ దైవతానికి పక్కన గంగ ఉన్నది, శ్రీరంగనాథుడు అనగానే కావేరి ఉన్నది, షిరిడీ సాయి అనగానే గోదావరి ఉన్నది, రాముడు అనగానే సరయూ నది ఉన్నది, కృష్ణుడు అనగానే యమునా నది ఉన్నది, అలాగే శ్రీరంగుడు అనగానే పెన్నా నది ఉన్నది, దుర్గాదేవి అనగానే శ్రీకృష్ణ కృష్ణానది ఉన్నది. సత్యసాయి భగవానుడు పరదైవం కనుకనే ఆయన ఎంచుకున్న క్షేత్రం కూడా చిత్రావతి పక్కనే ఉన్నది. ఇటువంటి సమగ్రమైనటువంటి దివ్య విచారణ భాగంలో 2011 April 24 సత్యసాయి భగవానుడి అవనీ సంచారం పూర్ణమై అవతార పరిసమాప్తి అక్కడికి అయింది. అవతార పరిసమాప్తి అయింది, స్వామి సమాప్తం కాలే. మళ్ళీ మరొక దేహాన్ని తీసుకొని, మళ్ళీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, మళ్ళీ అనేక గమ్యాలను నిర్దేశించు ఈ అఖండమైనటువంటి సర్వ సృష్టిని కూడా అధ్యాత్మ మార్గం వైపు నడిపించటానికి, ఆత్మోన్నత స్థాయిని కల్పించటానికి మళ్ళీ భగవానుడు ఒక యుగంలో రాముడి వలె, మరొక యుగం వలె కృష్ణుడి వలె ఎట్లా వచ్చారో, నిన్న మొన్నటి వరకు సత్యసాయి వలె మన మధ్యలో ఎలా నడిచారో అట్లాగే మరొక సాయి అవతారంగా స్వామే చెప్పినట్లుగా కర్ణాటక దేశంలో మాండ్య దగ్గర స్వామి గుణపర్తిలో ప్రేమసాయిగా అవతారం ఎత్తుతారు. ఈ మూడింటి తర్వాత నారాయణుడికి 22 అవతారాలు ఎట్లాగైతే పరిమితమో, సాయి త్రయి ఈ మూడు వేద ప్రామాణికంగా వస్తాయి గనక, షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి, ప్రేమసాయి తర్వాత మరొక 4వ సాయి అవతారం లేదని, అదే సాయిత్రయి అని స్వామి స్పష్టంగా చెప్పారు. అంతేకాదు సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితము దాని తర్వాత 21 తరాలు ప్రభావితమై ఉండి తీరుతాయి. వారి అనుగ్రహం ఈ 21 తరాలని నడిపిస్తూ ఉంటుంది గనక స్వామి శరీరం వదిలిపెట్టారు, ఆ కథ అక్కడికి అయిపోయింది అని కాదు. ఇది పుట్టపర్తి దివ్యక్షేత్రం అవుతుందా, పుణ్యక్షేత్రం అవుతుందా ప్రశ్న కాదు. వారి ఉనికి చేత వారు జన్మ తీసుకున్న మరుక్షణమే అది దివ్యక్షేత్రము, పుణ్యక్షేత్రము, ఆధ్యాత్మిక క్షేత్రము, ధర్మక్షేత్రము అయింది గనక మళ్ళీ కావటం అంటూ లేదు. స్వామి కంటే ముందొచ్చిన అవతారాలన్నీ దేవుడు ఎలా కావాలో మానవుడికి బోధ చేస్తే స్వామి బోధ ఒక్కటే, మానవుడు దేవుడు కావటమేమిటి, మానవుడు దేవుడే, జీవుడు దేవుడే. ఇది బ్రహ్మసూత్రంలో ఉన్నమాట. కాబట్టి జీవుడు ప్రత్యేకం దేవుడు కానక్కర్లా, జీవుడు జీవుడుగా జీవించటం గనక మొదలుపెట్టినట్లయితే వాడు దివ్యస్థానానికి వెళతాడు, ఆ స్థాయిని అందుకుంటాడు. గనక ఇవాళ సత్యసాయి భగవానుడి మహాపరినిర్వాణ అనంతర కార్యక్రమాలలో మన కార్యక్రమాలు బలోపేతం కావాలి, సేవ ఇంకా గణనీయం కావాలి, ఇంకా విస్తృతం కావాలి. సత్యసాయి యొక్క దివ్య సందేశం అణు అణువున ప్రతి చోటికి దాన్ని తీసుకొని వెళ్ళాలి. ప్రచారం కోసం కాదు, స్వామి అనుగ్రహ ప్రసారం కోసం. ఈ భోగి పండగ నాడు ఈ 2012న భారతీయ గురుతత్వ ప్రవాహంలో సత్యసాయి భగవాను గురువుగా, తండ్రిగా, తల్లిగా, పరదైవంగా, ఈ నాలుగు కలిపినటువంటి పరమాత్మగా, ఒక బ్రహ్మీభూతమైనటువంటి ఒక బ్రాహ్మీ స్థితిగా మనం గనక అనుభవించగలిగినట్లయితే బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి ఒక శ్లోకానికి, ఒక సూత్రానికి, సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి ఒక ఉపనిషద్వాక్యానికి సత్యసాయి భగవానుడి మాటలలోనే చెప్పుకుందాం. చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ఆదిశక్తియు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ. తనను మనకంటే భిన్నంగా చూసుకోలేదు స్వామి. మీరు నేను ఒకటే, యు ఆర్ మీ, ఐఆమ్ యూ, మీ నీకు నాకు తేడా లేదు. త్వమేవాహం న సంశయ, నిస్సంశయంగా నీవే, నేను నేనే నీవన్నటువంటి ఒక పూర్ణాద్వైత భావనకి గురుస్థానంలో గురువునాం గురువుగా, గురువులకే గురువుగా, జగద్గురువుగా, సద్గురువుగా, బోధగురువుగా, అనేకమైనటువంటి రీతులలో చిట్ట చివరదైన పరమ చరమమైనటువంటి కారణగురువుగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవనీ సంచారం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక మహోన్నత పతాక స్థాయి. ఆ స్థాయిలో మనం వారికి సమకాలీనుడుగా ఉన్నాం. మనం చేసుకున్న అదృష్టం ఇది. ఎన్ని యుగాలుగా వారితో వచ్చామో, ఎన్ని తపస్సులు చేశామో, ఎన్ని యాగయోగాలు చేశామో, ఎంత ఆధ్యాత్మిక తపస్సు చేశామో, ఎంత జపం చేసుకున్నామో, ఎంత సేవ చేసుకున్నామో, ఎంత ఉదాత్త మానవ జీవితాన్ని ఇంతకు ముందు గడిపామో, పరమేశ్వరుడికి సమకాలీనంగా జన్మ ఎత్తాం. దీనిని మించినటువంటి మరొక అదృష్టం లేదని భావిస్తూ భారతీయ గురు పరంపర ఈ సర్వ ప్రపంచానికి ఎన్నటికైనా ఎప్పటికైనా ఒక మహాదిక్సూచి. కాకపోతే జీవుడు కాస్త ఒక్క జాగ్రత్తలో ఉండాలి. స్వామి మాటని ఒక హెచ్చరికగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ గురూస్ ఆర్ వన్, బట్ ఆల్ ఆర్ నాట్ గురూస్. ప్రతివాడు గురుస్థానంలోకి వెళ్ళలేడు. మహత్తర త్యాగం చేయాలి, తనను తాను దర్శించుకోవాలి. జ్ఞానాదేవత కైవల్యం. అసలు ఆత్మదర్శనమే జ్ఞానం, జ్ఞానం కలగటమే ఆత్మదర్శనం. కాబట్టి ఈ జ్ఞానము, ఆత్మ, బ్రహ్మము అనబడేటువంటి అనేక పదాలకి అచ్చ తెలుగులో ఒక్కటే మాట, దాని పేరు నేను. ఆ నేను అనేటువంటిది ప్రతిరోజు మనం గనక నిన్న ఎట్లా గడిపాం, ఇవాళ ఎలా గడుపుతున్నాం, నిన్నటి జీవితం కంటే ఈరోజు ఏదన్నా మెరుగుపడిందా, బాగుపడిందా, దానికంటే ఉన్నత స్థితికి వెళ్ళామా అన్నది ఎవరికి వారే స్వీయ సాధనలో, స్వీయ శోధనలో, సెల్ఫ్ అసెస్మెంట్లో, సెల్ఫ్ ఇవాల్యుయేషన్లో, సెల్ఫ్ ఆడిటింగ్లో తనని తను గనక విశ్లేషించుకోగలిగినట్లయితే మనకు నిజానికి ఎవరూ బోధ చేయవలసిన పని లేదు. బోధ అంతా స్వామి వాంగ్మయ స్వరూపంగా మనకు అందించారు. ఈ జీవితం ఎత్తినందుకు, ఈ జన్మ తీసుకోగలిగినందుకు, ఈ శరీరాన్ని పొందినందుకు, ఈ ఆంధ్రదేశంలో పుట్టినందుకు, పుట్టి సత్యసాయి భగవానుడి దగ్గరకు వెళ్ళగలిగినందుకు, ఇదంతా కూడా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే అట్లాగే నడిచిందని, నడుస్తున్నదని, అట్లాగే నడవబోతున్నది, అట్లాగే ముగియబోతున్నదన్నటువంటి అమిత విశ్వాసంతో ప్రేమస్వరూపమైనటువంటి స్వామి యొక్క దివ్య మహాస్మృతికి మరొక్కసారి అంజలి ఘటిస్తూ ఈ భోగి పంట మంటలన్నీ కూడా పాత ఆలోచనలు కాల్చుకునేటువంటి వేళ, అనేక సందేహాలున్నా సమసిపోయేటువంటి రోజు గనక ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి చుట్టూ అలజడి అంత అల్లకల్లోలమైనటువంటి ప్రపంచంలో సముద్ర మధ్యంలో ఉన్న నిశ్శబ్ద మహాస్థితిలో మనం అందరం కూడా ఈ గదిలో, ఈ పుణ్యక్షేత్రంలో, దీన్ని ఎప్పుడు నేను హాల్ అన్ను, ఇదొక పుణ్యక్షేత్రం. ఎందుకంటే 15 సంవత్సరాలు నిరంతరంగా సాయినామం వినపడింది. ఇక్కడ సాయి తత్వ విచారణ జరిగింది, సాయి బోధలు చూశాం, అనేక సేవా కార్యక్రమాలు రూపుదిద్దుకున్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రంలో మహామహిమాన్విత స్వరూపులైనటువంటి భగవత్పాదులు, రమణులు, జిల్లళ్ళమూడి అమ్మ, రామకృష్ణ గురుదేవులు, శారదామాయి, వివేకానంద స్వామి, ఇవాళ గురోర్గురువు అయినటువంటి భగవాన్ సత్యసాయి, వీళ్ళందరినీ కూడా మనం చక్కగా విచారణ చేసుకునేటువంటి ఈ మహద్భాగ్యాన్ని, యోగాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి స్వామికి, దానికి స్వామి ఎన్నుకున్నటువంటి పివి శాస్త్రి గారికి, అలాగే పివి శాస్త్రి గారికి ఒక గుండె కాయవలే ఈ 5 రోజులుగా ఉన్నటువంటి చల్లా రామఫణి గారికి స్వామి యొక్క దివ్య అనుగ్రహము పరిపూర్ణంగా లభించుగాక, ఇటువంటి ఉదాత్త శైలిలో అనేక 100 కార్యక్రమాలు జరుగుగాక, అనేక క్షేత్రాలు పరమ పావనమై వెలుగొందుగాక, అట్లాగే ఇంటి దగ్గర ఎన్నెన్ని ఉన్నా, వృత్తిపరమైన ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నా, ఈ క్షణాలని పరమేశ్వరుడి కోసం వెచ్చించి ఈ పరమాద్భుతమైనటువంటి ఈ ఆనంద డోలలో ఊగినటువంటి ఉత్తమ శ్రోతలైనటువంటి మీ అందరికీ మీ 21 తరాలు స్వామి ఆరక్షణలో ఉండుగాక. అట్లే ఈ దేహం ఎత్తి వచ్చినందుకు జరిగిన కాలమంతా జరిగిపోగా మిగిలిన కాలమంతా సంతత సత్య సాయిరామ నామస్మరణాంచితమైన దేహంగా వెలిగి నిత్య సత్య శాశ్వతమైన దేహిగా వెలిగేటువంటి ఆ అనుగ్రహాన్ని స్వామి అందరికీ అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, సాయిరామ్.